గుడ్ మార్నింగ్ ప్రభునందు ప్రియులరా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ దినమందు కీర్తనల గ్రంథము 62:10 మనం కొంత ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడివైన తండ్రి, ఉదయకాలమందు మేము నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి నీ వాక్యమును ధ్యానించవలనని వేచి ఉంటుండగా మాకు కావలసిన సహాయమును మీరు దయచేయండి. మీ ఆత్మను పంపి మా హృదయంలో కావలసిన కదలికను, గ్రహింపును దయచేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 62:10 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. బలత్కారమందు నమ్మిక యుంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి. ఇది దావీదు రాసినటువంటి కీర్తన అయి ఉన్నది. ఇక్కడ దావీదు 3 ముఖ్యమైనటువంటి విషయాలను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది బలత్కారము, 2వది దోచుకొనుట, 3వది ధనమునందు లక్ష్య పెట్టుట అనేటువంటిది. ఈ మూడింటిని గురించి మనం చాలాసార్లు ఆలోచించి ఉంటాము. మన జీవితంలోనే ఇలాంటివి ఎన్నోసార్లు జరిగి ఉండవచ్చును. వీటి యొక్క ప్రభావం మన మీద ఎంతో ఉండి ఉండవచ్చును. ఇతరుల యొక్క జీవితాల్లో కొన్ని ఇలాంటివి జరగటం అనేటువంటిది మనము చూసే ఉంటాము. ఇక లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే ఈ మూడు కూడాను అనునిత్యము కనిపించేటువంటి పరిస్థితులుగా మనకి ఉంటూ ఉన్నాయి. మనం న్యూస్ పేపర్ చదివినట్లయితే న్యూస్ పేపర్ నిండా ఈ మూడింటికి సంబంధించినటువంటి విషయములు అనేకమైనవి మనము ప్రతిదినము అనునిత్యము చూసేటువంటివిగా ఉంటున్నవి. డబ్బు, పదవి అనేటువంటి ఈ రెండు కూడాను ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి అంశాలని మనందరికీ తెలిసినటువంటివే. డబ్బున్నటువంటి వారు, బాగా డబ్బు సంపాదించినటువంటి వారు పదవి కొరకు తాపత్రయపడుతూ, ఎమ్మెల్యే సీటు కొరకు, ఎంపీ సీటు కొరకు ప్రయత్నిస్తూ, తామకున్నటువంటి స్తోమతను బట్టి డబ్బు ఖర్చు చేసేవాళ్ళుగాను, ఆ పదవిని పొందినట్లయితే ఆ పదవిని అడ్డుపెట్టుకొని తాము అప్పటి వరకు సంపాదించినటువంటి డబ్బును వాళ్ళు సేఫ్గా ఉంచుకునేందుకు, మరింత డబ్బును సంపాదించుకునేందుకు ఉపయోగపడతాయని పదవి కోసం వ్యామోహపడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఒకవేళ డబ్బు లేకపోయినా పదవి అనేటువంటిది వారి చేతికి అందినట్లయితే ఆ పదవిని అడ్డుపెట్టుకొని డబ్బును అనేకమైనటువంటి అక్రమమైనటువంటి మార్గాల్లో సంపాదించేటువంటి వారికి లోకంలో కరువే లేదు. కాబట్టి ఈ రెండు కూడా ఇంటర్ట్వైన్డ్గా ఉంటూ ఉంటాయి. డబ్బు ఉన్నవారేమో పదవి కోసం చూస్తారు, పదవి ఉన్నటువంటి వారు డబ్బు కోసం చూసేటువంటి వారుగా ఉంటారు. ఈ రెండు ఉన్నటువంటి వారికి కలిగేటువంటిది ఏంటంటే, మీరు ఎక్కడైనా గమనించారో లేదో కానీ, వారు మరింత డబ్బును, మరిన్ని పదవులను సంపాదించుకునవలనని చేసేటువంటి ప్రయత్నంలో వారి ఆశ అనేటువంటిది నిరాశగా మారిపోయి జీవితం మీద విరక్తి చెందేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. మీరు లోకంలో గమనించినట్లయితే ఈ లోక సంబంధంగా అనేకమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వారు, డబ్బెంతో సంపాదించినటువంటి వారు, వారి జీవితంలో వారికి కావలసినటువంటిది ఎన్నో తరాల వరకు కూడబెట్టుకున్నాము అని అనుకున్నటువంటి వారు సహితము కొందరి యొక్క జీవితాలు ఎలా అయిపోయినాయంటే ఆత్మహత్య చేత ముగిటం అనేటువంటిది జరిగింది. వారు డబ్బునైతే సంపాదించారు, డబ్బు అనేటువంటిది వారికి కావలసిన సమస్తం ఈ లోకంలో అనుకున్నారు, దాంతో తృప్తి చెందలేదు, ఆ తర్వాత పదవి కావాలనుకున్నారు, దానికోసం ప్రయాసపడ్డారు, దానిని సంపాదించారు, ఇంకిన్ని పదవులను అదేవిధంగా ఎంతో డబ్బును సంపాదించవలనింది, దానికోసం ప్రయాసపడటంలో నిరంతరంగా వారు కనుగొన్నది ఏంటంటే వారి హృదయంలోని వాంఛ తీరకపోవటం అనేటువంటిది వారు గమనించారు. దానితో లోకములో ఎటు వెళ్ళాలి, ఎటు వెళుతున్నాను, ఏమిటి నా గురి, నా గమ్యం ఏమిటి అని ఆలోచించినటువంటి వారే, ఇది కేవలము వ్యర్థము, కాబట్టి నా జీవితమును నేను ముగించి వేయటం మంచిదని ఆలోచించి ముగించి వేసినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి మాటల్లో బలత్కారము అనేటువంటిది మొట్టమొదటి మాట అయి ఉన్నది. బలత్కారం అంటే న్యాయమును తప్పి బలప్రయోగము చేయటము ద్వారా అనేటువంటి అర్థం వస్తున్నది. బై అప్లయింగ్ ఫోర్స్ అనేటువంటి అర్థం వస్తున్నది. ఈ దినములలో మనం చూసినట్లయితే రౌడీలు అనబడేటువంటి వారిని, ప్రజానాయకులు అనబడేటువంటి వారిని, బలవంతులైన వారిని ధన విషయంలో కానీ లేకపోతే శక్తి విషయంలో కానీ, అంటే బలము అనేటువంటిది కొందరికి డబ్బు ఉన్నందువలన బలవంతులుగా వారు పరిగణించబడవచ్చును, కొంతమంది వారికి శక్తి ఉన్నందువలన, పవర్ ఉన్నందువలన, పదవి ఉన్నందువలన వారు బలవంతులుగా పరిగణించబడవచ్చును. ఏది ఏమైనప్పటికీ వారు బలవంతులైనట్లయితే, వీరందరినీ మనం గమనించినట్లయితే ఎంతో బలత్కారం వీళ్ళు చేయటం అనేటువంటిది మనము చూస్తూనే ఉన్నాము. దినదిన మనకు వీరి యొక్క ఆగడాలు ఒకటి రెండు కాదు, అన్నిటికీ విస్తరించేటువంటివిగా ఉంటూ ఉన్నాయి. మన దేశంలో చూసినట్లయితే భూములను, ప్రభుత్వ భూములను ఆక్రమించేయటం అనేటువంటిది, రౌడీలైనట్లయితే తమవి కానటువంటి ఆస్తిపాస్తులకు సెటిల్మెంట్లు చేయటం, ఆ సెటిల్మెంట్లు చేసినందువలన ఎంతో డబ్బును వారు కొట్టివేయటం అనేటువంటిది, మనుషులను భయభ్రాంతులను చేయటం అనేటువంటిది, చంపేస్తామని బెదిరించటం అనేటువంటిది, ఆస్తిపాస్తులను బెదిరించి రాయించుకోవటం అనేటువంటిది, ఇవన్నీ కూడాను మనం అనునిత్యము చూస్తున్నటువంటి విషయాలుగా ఉన్నాయి. కొందరైతే బెదిరించి ఉద్యోగాలు పొందేటువంటి వారుగా సైతం ఉంటూ ఉన్నారు. కొంతమంది సహవ్యాపారుల్ని తోలివేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కొంతమంది బెదిరించి కాంట్రాక్ట్లు చేజిక్కించుకోవటం అనేటువంటివి ఉంటున్నవి. ఇవన్నీ కూడాను మనకు కొత్త విషయాలేమీ కాదు, అనునిత్యము జరుగుతున్నటువంటివే. మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనము వీటన్నిటిలోనూ ఏ కోవలో మనం ఉంటున్నాము అనేటువంటిది మనము ఆలోచించుకోవలసినటువంటి విషయంగా ఉంటూ ఉన్నది. ఏ పని చేయాల్సినప్పటికీ నీవు స్వతంత్రత కలిగినటువంటి వాడవై ఈ లోకంలో చేసేటువంటి పరిస్థితి కనుమరుగా అయిపోతూ ఉన్నది. నీ ఇంట్రెస్టెడ్ కాంట్రాక్ట్కి వెయ్యాలని అనుకున్నట్లయితే ఆ కాంట్రాక్టు నువ్వు వేయగలిగే పరిస్థితి కూడా లేదు. నిన్ను వెయ్యొద్దు అని బెదిరించేటువంటి వారు ఎంతో మంది ఉంటూ ఉన్నారు. చంపేస్తామని బెదిరించేటువంటి వారు ఉంటూ ఉన్నారు. ఇదే విధంగా వివాహాల విషయంలో సహితము మనము చూస్తూ ఉన్నాము. ఈ దినములలో నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోయినట్లయితే నిన్ను చంపివేస్తాము అని బెదిరించి పెళ్లి చేసుకునేటువంటి పెళ్ళిళ్ళు సహితం మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడాను లోకములో ఉన్నటువంటి అలజడికి, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి, మనుషులలో దైవ భయం అనేటువంటిది లేని పరిస్థితిని మనకు తేటతెల్లంగా చూపిస్తున్నాయి. వీరంతా కూడా చేస్తున్నటువంటిది ఏంటంటే బలత్కారం అనేటువంటిది. ఈ బలత్కారం చేసేటువంటి వారిని మనం చూసినట్లయితే బలత్కారం చేత కొంతకాలం వారు ఫ్లరిష్ అయ్యేటువంటి వారుగా ఉంటారు. అయితే ఎల్లకాలం వారు ఫ్లరిష్ అయ్యేటువంటి వారుగా మాత్రం ఏనాడు ఉండరు. ఎందుకంటే బలత్కారం చేత కొందరిని దోచుకునివచ్చును, అందరినీ అన్ని సమయాల్లో దోచుకునేందుకు కుదరదు. ఎందుకంటే వీడికంటే బలత్కారం చేయగలిగిన మరొకడు ఉండవచ్చును, వాడు ఎదురు తిరుగుతాడు. వాడు ఎదురు తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరి మధ్య క్లాష్, వీడు నాకు అడ్డుగా ఉన్నాడని వాడు వీడిని చంపివేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బలత్కారులంతా కూడాను సగం ప్రాయం మాత్రమే బ్రతికేటువంటి వారుగా సాధారణంగా ఉంటూ ఉంటారు. వారు నిండు కాలం బ్రతికేటువంటి వారుగా ఉండరు. యవన కాలంలోనే చనిపోయేటువంటి వారుగాను లేకపోతే అకాలంగా చచ్చిపోయేటువంటి వారుగాను ఉండేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. రెండవది దోచుకొనుట. నీకు చెందని వాటిని దైవ భయము విడిచి నీ వాటినిగా చేసుకొనటాన్ని మనం దోచుకొనుట అని చెప్పవచ్చు. ఈ దోచుకొనుట కోవలో ఎన్నో రకాలున్నాయి. మొట్టమొదటిగా మనము ఇళ్లలో చొరబడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కొట్టి దోచుకోవటం అనేటువంటిది సాధారణంగా పేపర్లలో చదివేటువంటి విషయంగా ఉంటున్నది. స్త్రీలని తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటం అనేటువంటిది కూడా కొన్ని చోట్ల జరుగుతున్నది. ఓ చోట నేను విన్నాను, అక్కడెవడో ఒక రౌడీ వాడు చేరాడండి, వాడు కన్ను ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి అదిగోండి ఆ టీచర్ గారి కుమార్తె మీద పడింది. వాడు 10 మందిని తీసుకుని వచ్చి ఆ యొక్క పిల్లని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడంటండి అని చెప్పారు. ఈ విధంగా పెళ్లిళ్ళ విషయంలో కూడా దోచుకొనటం అనేటువంటిది, బలత్కారం చేయటం అనేటువంటిది మనము అనునిత్యం చూస్తూనే ఉన్నాము. ఇదంతా ఒక కోవకు చెందినటువంటిది అయినట్లయితే మరో కోవ ఉన్నది. అదేంటంటే నమ్మకంగానే ఉంటూ అందిన దగ్గర అందినంత దోచుకోవటం అనేటువంటిది మరొక కోవకు చెందినటువంటిది. ఇవి సాఫ్ట్ గా జరిగేటువంటిది, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది బలాత్కారంతో జరిగేటువంటిది. బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటం, బలవంతంగా వచ్చేసి కొట్టి పొడిచి ఈ విధంగా దోచుకోవటం అనేటువంటిది అది బలాత్కారంతో జరిగేటువంటిది. ఇంకా బలాత్కారం లేకుండానే దోచుకోవటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. క్యాష్ దగ్గర కూర్చోబెట్టామనుకోండి, ఎవరినైనా నమ్మగలమా? ఈ దినాల్లో ఎవరినైనా నమ్మలేని పరిస్థితి ఉంటూ ఉన్నది. ఒక షాప్ లో కూర్చోబెట్టి ఎంత క్యాష్ వచ్చింది, సరుకు ఎంత అమ్మారు అనేటువంటిది లెక్క చూచినట్లయితే అది ట్యాలీగా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అది లెక్కలోకి రాకుండగా జోబులోనికి వెళ్ళిపోయేటువంటి మార్గాలు ఎన్నో వెతికి వాటిని అనుసరించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వీళ్ళలో చదువుకున్నటువంటి వారు కొందరైనట్లయితే ఇంకొన్ని సందర్భాలలో ఎలా జరుగుతున్నది అంటే విశ్వాసుల విషయంలో సహితము వారు విశ్వాసం నుండి జారిపోయినటువంటి వారిగా అయిపోయి డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికీ వారు డబ్బు విషయంలో న్యాయంగాను స్థిరులైనటువంటి విశ్వాసులుగాను ఉండలేక డబ్బును దోచుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇది రెండో కోవకు చెందినటువంటిదై ఉంటున్నది. ఇక ప్రభుత్వ యంత్రాంగంలో మనం చూసినట్లయితే పై స్థాయి నుండి కింది స్థాయి వరకు దోచుకోవటం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకటి లొసుకులు మరొకరికి తెలుసు. పక్కన ఉన్నటువంటి వాడు ఎంత తీసుకుంటాడో ఫైల్ గదిలేందుకు అనేటువంటిది వాడి పక్కన ఉన్నటువంటి వాడికి తెలుసు. ఇదే విధంగా పై వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో కింద వాళ్ళకి తెలుసు, కింద వాళ్ళు ఎంత తీసుకుంటారో పై వాళ్ళకి తెలుసు. కాబట్టి నువ్వు పై వాళ్ళకి ఫిర్యాదు చేసినప్పటికీ వీటి విషయం వాటిని గురించి పట్టించుకునేటువంటి వాడు ఎవడలేడు. ఎందుకంటే ఎవరికి ధైర్యం లేదు అక్కడ. ఒకడి మీద చర్య తీసుకోవాలి అని అంటే నువ్వు తీసుకుంటున్నావుగా అనేటువంటి స్థాయిలో కింది వాళ్ళు జవాబు చెప్పగలిగినటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నట్లయితే పైవాడు కింది వాడి మీద ఏమి చర్య తీసుకునగలడు. ఇలాంటి పరిస్థితి ఏ ఆఫీస్ కన్నా వెళ్ళండి, ఒక ఆఫీస్ అనేటువంటిది ఎగ్జామ్ట్ అండి అని చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. అన్ని ఆఫీసులో ఇదే పరిస్థితి ఉన్నది. అన్ని టేబుల్స్ దగ్గర ఇదే పరిస్థితి. ఎవడికి వాడికి ఫీజు ఉంటుంది, అది వాళ్ళకి ముట్ట చెప్పినట్లయితే కానీ వాళ్ళ టేబుల్ మీదకి వచ్చిన ఫైలు కదిలి పక్క టేబుల్కి వెళ్ళటం జరగదు. ఇక మూడవది ధనమునందు లక్ష పెట్టుట అనేటువంటిది. ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు ధనం అనేటువంటిది కావాల్సి ఉంటుంది. నీ శక్తి మేరకు పనిచేసి న్యాయంగా ధనం సంపాదించుకోవటం అనేటువంటిది తప్పేమి కాదు. అయితే నువ్వు సంపాదించేటువంటి ధనము నిన్ను కీలుబొమ్మగా నడిపించేటువంటి పరిస్థితి మొదలవుతున్నప్పుడు నీవు జాగ్రత్త పడవలసి ఉంటుంది. నీవు చిన్నగా ప్రారంభించినప్పుడు నీకు కొంత ప్రాఫిట్ అనేటువంటిది వస్తుంది. అది అభివృద్ధి చెందేటప్పుడు ఏం జరుగుతుందంటే వచ్చేటువంటి ప్రాఫిట్ పెరుగుతుంది, ఎందుకంటే సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి. ఈ విధంగా పెరుగుతున్నప్పుడు నీకు ఎలాంటి ఆశ నెమ్మదిగా వస్తుందంటే అది ఒక్క రోజులో వచ్చేటువంటిది కాదు. కానీ నీకు వస్తున్నటువంటి ఆదాయం పెరుగుతూ ఉన్నప్పుడు క్రమక్రమంగా నీకు తెలియకుండగానే నీ యొక్క హృదయాన్ని ధనాపేక్ష అనేటువంటిది కైవసం చేసుకుంటుంది. దానితో ఏమవుతుందంటే మరిన్ని వ్యాపారాలకు నువ్వు విస్తరించవలనని చూసేటువంటి ఆ యొక్క స్వభావం నీలో కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇదివరకు ఒక్క స్థలమునకి బేస్ చేసుకుని నీవు అక్కడ వ్యాపారం చేసేటువంటి వాడివి, ఇతర స్థలాల్లో సహితము నీవు వ్యాపారం చేసేటువంటి ఆ యొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు నీకు వచ్చేటువంటి లాభం 50,000 ఉన్నట్లయితే రేపు నీకు 100,000 రావాలని ఆశపడేటువంటి తత్వం ఈ రోజు నీలో ఉంటుంది. 100,000 రూపాయల ఆదాయం నీకు లాభంగా వచ్చినట్లయితే 200,000 రావాలని ఆలోచించేటువంటి తత్వం నిన్ను డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా నీవు డబ్బునకు లోబడిపోయినటువంటి వాడవై, ధనాపేక్షకు లోనైపోయినటువంటి వాడవై, నీకు తెలియకుండగానే క్రమక్రమంగా నీవు దిగజారిపోయినటువంటి వాడుగా అయిపోతూ ఉంటావు. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే నీకు నిద్ర అనేటువంటిది గుర్తురాదు, నిన్ను నీవు సరిగా చూసుకుంటున్నావో లేదో అనేటువంటిది నీకు అది అజం ఉండదు. ఇక కుటుంబాన్ని పక్కన పెట్టేయటం అనేటువంటిది, ఈ విధంగా అన్నిటినీ పక్కన పెట్టివేసి కేవలము ధనమును మాత్రమే నువ్వు రాబట్టుకోవటం అనేటువంటి దాని మీద నువ్వు కేంద్రీకరించేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. దీనిని బట్టి ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ ఎదురుదవుతూ ఉంటాయి. ఒక ప్రక్కన నీ ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది, నిద్రలేమి వలనను, భయం వలనను, యాంగ్జైటీ వలనను, సరిగా తిని తినకపోవటం వలనను, ఇవంతా కూడాను నీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అంశాలైనప్పటికీ అవి నీకు పట్టనటువంటి వాడుగా అదే విధంగా ముందుకు వెళ్లేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. ఇదే క్రమంలో పన్నులు చెల్లించవలసినటువంటి బాధ్యత కూడా నీ మీద ఉంటుంది. అయితే వీటిలో పన్ను ఎగవేత చేయటం అనేటువంటిది ఇవన్నీ కూడాను తెలియకుండా నీలో వచ్చేస్తూ ఉంటాయి. వీటిని సాధించేందుకు అబద్ధాలు చెప్పేటువంటి వాడుగా నువ్వు మారవచ్చు. ఇక నీకు పోటీ ఎవరైనా వచ్చినట్లయితే ఆ పోటీని తట్టుకునేందుకు నువ్వు ఉపయోగించేటువంటి పద్ధతులు మరో రకంగా ఉంటూ ఉంటాయి. అందుకనే దైవవాక్యం ఏమైనా సెలవిస్తున్నదంటే, ధనాపేక్ష అనేటువంటిది సమస్తమైన కీడులకు మూలమైనటువంటిది అని సెలవిస్తూ ఉన్నది. ధనాపేక్ష అనేటువంటిది నిన్ను చేపట్టి నీ హృదయంలో ప్రధాన స్థానమును అది తీసుకొని అది నిన్ను డ్రైవ్ చేసేటువంటిదిగా ఉంటున్నప్పుడు నువ్వు చాలా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. నీ కాలు వెనుకకు తీసుకునివలసిన అవసరం సహా ఉన్నది. ఈ లోకంలో ధనము ద్వారా కొన్ని మాత్రమే మనము పొందగలము, అన్నీ మనం పొందగలిగినటువంటి అవకాశం లేదు. ధనము హెచ్చిన కొలది ఇన్సెక్యూరిటీ అనేటువంటిది మనకు పెరుగుతూ ఉంటుంది. భయం అనేటువంటిది, ఆందోళన అనేటువంటిది, నిద్ర లేమి అనేటువంటిది, స్వేచ్ఛగా బయట తిరగలేనటువంటి స్థితి అనేటువంటిది, సొంత పిల్లలతోనే ఆస్తి కోసం తలనొప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. కొంతకాలం క్రితం ఒక ఆయన గురించి నేను అడిగాను, ఆయన ఎలా ఉన్నారయ్యా అని అడిగితే చెప్పారు, ఆయనండి చాలా బాధల్లో ఉన్నాడండి అన్నారు. ఏమైంది అని అడిగితే, ఆయన కొడుకు తాగి వచ్చి తండ్రి మీద పోట్లాడుతున్నాడండి, ఆస్తి అంతా వాడికి రాయమని చెప్పి. మిగిలిన పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ వద్దంట, వీడికి మాత్రమే రాయాలంట. ఇది రోజు ఆయనకి పెద్ద తలనొప్పి అయిపోతున్నదండి అన్నారు. ఆయన చూస్తేనేమో డాక్టరు, ఇక ఈ పిల్లోడు చూస్తేనేమో వీడికి అన్ని రకాలైనటువంటి చెడు వ్యసనాలు అనేటువంటి పెట్టడం వల్ల వీడేం చేశాడంటే ఇలా తయారైపోయాడు, తండ్రికి ప్రతిరోజు తలనొప్పి ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎన్నో మనము మన చుట్టూ జరగటం అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బలత్కారం అనేటువంటిది, దోచుకునుట అనేటువంటిది, ధనమునందు లక్ష్య పెట్టుట అనేటువంటిది లోకంలో మనం సర్వసాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఎప్పుడో ఒకసారి చూచేటువంటి అంశాలుగానే ఉంటున్నాయి. కొందరికి ఇక అవే నిత్య కృత్యాలు అయిపోతున్నాయి, వాటి మీదే ఆధారపడి బ్రతికేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే విషయం ఏంటంటే, ఇది లోక సంబంధమైనటువంటి వారిలో మాత్రమే కాదు, విశ్వాసులలో సహితము అప్పుడప్పుడు కనిపించేటువంటి లక్షణాలుగా ఉండవచ్చును. ఒక విశ్వాసి తన విశ్వాసము నుండి కిందకు జారిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే, లేకపోతే వేషధారిగా బ్రతికేటువంటి స్థితిలో ఉన్నట్లయితే, ప్రార్థనలో తగ్గిపోయినటువంటి వాడుగా ఉన్నట్లయితే, కపటముగా జీవించేటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోయినట్లయితే, అతనిలో ఈ మూడు అంశాలలో ఏదో ఒకటి లేకపోతే కొన్ని లేకపోతే అన్ని చోటు చేసుకునేటువంటి పరిస్థితి అతనిలో సహితము ఉండగలదు. దావీదును మనం గమనించినట్లయితే, దావీదు చాలా దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా ఉండినాడు, నమ్మకస్తుడిగా ఉండినాడు. ధనం విషయంలో తాను హద్దులు మీరినట్లు ఎప్పుడూ మనకు వాక్యంలో కనిపించదు. తాను గొర్రెలను కాచుకునేటువంటి వాడు, దేవుడు తన్ని ఆశీర్వదించినాడు, రాజ్యమునిచ్చినాడు, డబ్బునిచ్చినాడు, ధనవంతునిగా చేశాడు, అధికారాన్ని ఇచ్చాడు. అయితే ధన విషయంలో తాను ఎప్పుడు హద్దులు మీరినట్లుగా మనకు కనిపించదు. అదే సమయంలో సౌలు విషయంలో కూడా తాను అవలంబించినటువంటి తీరు దేవునికి బహు ఇష్టమైనదిగా ఉండినది. సౌలు తన మామయ్య అయి ఉన్నాడు, అయితే తననే చంపివేయాలని అనేక మార్లు ప్రయత్నించాడు. వాటన్నిటి నుండి దేవుడు దావీదును తప్పించాడు. బాగున్నది. సౌలు తనకు చేజిక్కినప్పుడు కూడా దావీదు సౌలును చంపలేదు, ఎందుకంటే యెహోవా ద్వారా అభిషేకించబడినటువంటి వ్యక్తిని నేను చంపను అని దేవునికి భయపడినటువంటి వాడై తాను మంచి స్వభావాన్ని కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కానీ బత్సెబ విషయంలో తాను రాజు కాబట్టి తాను ఏదైనా చేయగలను అని అనుకున్నాడు. తను బలత్కారం చేస్తే తన్ను ఎదిరించే వారెవరు అనుకున్నాడు. తను దోచుకుంటే తన్ను కాదనగలిగినటువంటి వారెవరు అనుకున్నాడు. వీటిని చేయటం ద్వారా తన కోరికను తీర్చుకునగలడు, దేవునిని సహా పక్కన పెట్టగలడు అని అనుకున్నాడు. దైవ భయమును పూర్తిగా మర్చిపోయినటువంటి వాడిగా దావీదు ఆ సమయంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పాపమును తాను చేశాడో దావీదును దేవుడు బహు కఠినంగా శిక్షించినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. ఈ విషయంలో తాను హద్దులు మీరి ప్రవర్తించటం, దేవుని అందలి భయభక్తులు విడవటం అనేటువంటిది, బలత్కారమునందు తాను నమ్మిక ఉంచటం అనేటువంటిది, దోచుకునుట యందు తాను నమ్మిక ఉంచటం అనేటువంటిది, తన శక్తి మీద తాను నమ్మిక ఉంచటం అనేటువంటిది, వీటన్నిటిని చూచేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన తనకు తర్వాత ఇవ్వబోయేటువంటి శిక్ష బహు కఠినంగా ఉండనై ఉన్నది అనేటువంటి ఆ యొక్క విషయాన్ని పూర్తిగా మర్చిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. దీనివల్ల తాను ఎంతో ఇబ్బంది పడవలసినటువంటి అవసరం తర్వాత వచ్చింది. దావీదునకు ఇలాంటివి ఎదురైనప్పుడు దావీదు సహా దానిని ఎదిరించలేకపోయినాడు. మనం ఏ పాటి వారము? మనము సామాన్యమైనటువంటి విశ్వాసులమే కదా. కాబట్టి మనము ఈ విషయంలో ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో తప్పిపోయేటువంటి వారంగా తప్పనిసరిగా మనము ఉండగలము. ఈనాటి సంఘాల్లోని పరిస్థితులను మనము గమనించినట్లయితే నేటి విశ్వాసులైనటువంటి వారు, పాస్టర్లైనటువంటి వారు, ఎన్జీవీస్లో పనిచేసేటువంటి అనేక మంది బిషప్పులు, ఇలాంటి పెద్ద పెద్ద వారైనటువంటి వారు సహితము దేవుని యొక్క సంఘం విషయంలో నమ్మకంగా దేవుని యొద్ద ఉండేటువంటి వారుగా ఉండటం లేదు. అందరూ అని నేను చెప్పట్లేదు, అయితే చాలా సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ విధంగానే ఉంటున్నాయి. వారు దేవుడు తమ చేతిలో పెట్టినటువంటి ఆ గొర్రె మందను ఖాయమని పెట్టాడనేటువంటిది మర్చిపోయినటువంటి వారై, దేవుడు ఆ మందను వారు కావలసినప్పుడల్లా కోసుకు తినేటువంటి విధంగా ఆ మందను వారి చేతిలో పెట్టాడు అన్నట్లుగా ప్రవర్తించేటువంటి వారు ఎక్కువైపోతూ ఉన్నారు. చిన్నగా ప్రారంభించినప్పుడు, మొదట బాగానే ప్రారంభించినప్పటికి సేవ అభివృద్ధి చెందిన తర్వాత, ఆ తర్వాత దేవుని సేవ నిమిత్తమై ఇవ్వబడేటువంటి కానుకలను జాగ్రత్తగా హ్యాండిల్ చేసేటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు. బిషప్పులు సహితము డబ్బులు తినేశారండి అని పేపర్లో వచ్చేటువంటి వార్తలను చూస్తూ ఉన్నప్పుడు, పెద్దవారైనటువంటి వారు డబ్బు విషయంలోనూ ఆస్తుల విషయంలోనూ సరైనటువంటి విధముగా నమ్మకంగా వారు ఉండవలసినటువంటి నిజాయితీ పద్ధతి ద్వారా వారు వాటిని హ్యాండిల్ చేయటం లేదని పేపర్లో మనం చదువుతున్నప్పుడు మన హృదయంలో ఎంతో బాధపడవలసినటువంటి అవసరము ఉంటూ ఉన్నది. దేవుని సంఘం విషయంలో, దేవుని ద్రవ్యం విషయంలో నిందారహితంగా ఉండగలుగుతున్నామా మనమందరము? మన చేతిలో దేవుడు ద్రవ్యం నుంచినాడు కాబట్టి మన ఇష్టం వచ్చినట్లు దాన్ని ఖర్చు చేసేటువంటి వారముగా ఉండవచ్చునా? ఉండకూడదు కదా. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీవు ఏ విధమైన అనారోగ్యము లేకుండా పని చేసుకునేందుకు శక్తిని ఇచ్చినటువంటి దేవుడు తాను కోరేటువంటి నీ యొక్క సమర్పణను, నీ నుండి వచ్చేటువంటి ఆ యొక్క కృతజ్ఞతను నీవు ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నావా? కొంతమందికి ఆ దశం భాగాలు ఏమిస్తామండి? దశం భాగాలని తీసుకుని వెళ్ళి అక్కడికి ఇచ్చినట్లయితే అదిగోండి వాళ్ళందరూ కూడాను వాడుకుంటూ ఉంటారండి, అంతకు మించి ఉన్నదండి అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. వాడుకునేటువంటి సంఘాలు, మిస్అప్రోప్రియేషన్ జరిగేటువంటిది కొంతవరకు ఉంటే కొన్ని సంఘాలు జరుగుతూ ఉండవచ్చును. అన్ని సంఘాలు అందరూ అలాంటి వారని మనం చెప్పడానికి లేదు. కాబట్టి నీ విషయంలో నీవు ఎలా ఉంటున్నావు? నీవు చేయవలసినటువంటిది నువ్వు చేసేటువంటి వాడుగా ఉంటున్నావా? ఎవరో తప్పు చేస్తున్నారు కాబట్టి నేను ఇవ్వటం మానేస్తానండి అని నీవు అనుకుని నీ ఇష్టానుసారంగా నువ్వే మింగేసేటువంటి వాడుగా దేవుని డబ్బును ఉంటున్నావా? మనలను మనం పరీక్షించుకోనవలసి ఉన్నది. కొంతకాలం క్రితము ఒక అతని గురించి నేను విన్నాను. అతను ఒక సంఘానికి వెళుతూ ఉండేవాడు. ఆ సంఘంలో ఉంటూ ఆ సంఘంలో ఉన్నటువంటి చిన్న చిన్న పనులను చూసుకుంటూ సహితము ఉంటూ ఉండేవాడు. అయితే అతను మరో పని ఏదో ప్రారంభించినట్లుగా నాకు చెప్పబడింది. ప్రారంభించినందువలన అతను కూటములకు రావటం అనేటువంటిది కొంత లేటుగా వస్తున్నాడని చెప్పారు. ఎందుకంటే అక్కడ పని ప్రారంభించి అదంతా పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి కూటమునకు కొంచెం లేట్ అవుతూ ఉండిందండి అని చెప్పారు. సరే, ఇది జరిగితే జరిగి ఉండవచ్చును. ఆ తర్వాత ఏం జరిగింది అని నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి పెద్దలు అతన్ని పిలిపించి, నీవు కూటానికి లేట్గా వస్తున్నావు కాబట్టి సరైనటువంటి టైంకి వచ్చేలాగా నువ్వు చూడు అని చెప్పారు అన్నారు. మంచిది, చాలా మంచిది. ఎందుకంటే కూటమునకు లేట్గా రావటం అనేటువంటి సరైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి నీవు సరిగ్గా టైంకి వచ్చేలాగా చూచుకో అని చెప్పటం అనేటువంటిది అన్ని విధాలా మంచిది. అంతవరకు బాగానే ఉండింది. అయితే ఆ కుర్రవాడు ఆ పనిని ఆ విధంగా చేయలేకపోయాడని నాకుతో చెప్పారు. సరే, ఇదే విధంగా అతను ఇలాగా లేట్గా రావటం అనేటువంటిది కంటిన్యూ చేస్తున్నప్పుడు ఈ పెద్దలైనటువంటి వారే మరొకసారి అతన్ని పిలిపించి ఏమన్నారంట, నీవు గనక ఇక నుండి లేటుగా రాకుండా టైంకి అలా వచ్చినట్లయితే నీవు ఆ పనిలో కోల్పోయేటువంటి డబ్బులో కొంత మేము నీకు చెల్లిస్తామని చెప్పారంట. ఇది విన్నప్పుడు నాకు ఏదో మంచి చాలా ఉదారమైనటువంటి డీల్ లాగా అనిపించింది. ఏంటి వాళ్ళు చెప్పిందంటే, నీవు 7 గంటలకు కూటంగరికి రావాలి, 7 గంటలకు కాకుండా 7:30కి వస్తున్నావు. ఈ అరగంటలో నీ యొక్క పనిలో నీవెంత అయితే నువ్వు సంపాదించుకోనగలుగుతావో, నువ్వు 7 గంటలకి ఇక నుండి వచ్చేసినట్లయితే అక్కడ నువ్వు 1 గంటలో కోల్పోతున్నటువంటి డబ్బులో కొంత భాగాన్ని మేము నీకు ఇస్తామని చెప్పారంట. ఇదేమిట్రా, ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు, వీళ్ళ జోబుల్లోంచి ఇస్తారా ఏమిటి అని నేను ఆలోచించినప్పుడు, జోబుల్లోంచి ఇచ్చేటువంటిది ఏమీ కాదు ఇది. మరి ఎక్కడి నుంచి ఇస్తారు అని అంటే, ఇదిగోండి ఎవరో దేవుని సేవ నిమిత్తమై ఖర్చు చేయండి అని ఇచ్చినటువంటి డబ్బులో కొంత భాగాన్ని ఈ ఒక్కడు టైంకు వచ్చినందువలన అతనికి కొంత మనీ డీఫ్రే నిమిత్తం ఇస్తూ ఉంటారంట, కొంత ఖర్చులకు వాడుకునేందుకు కొంత ఇస్తూ ఉంటారంట. చూడండి ఎలా తయారైందంటే, ఈ దినాల్లో పరిస్థితి దేవుని డబ్బుని ఖర్చు పెట్టడం అనేటువంటిది ఎలా తయారవుతున్నదో చూడండి. ఇది పేదల పట్ల ఉండవలసినటువంటిది కాదు, అవసరతలో ఉన్నటువంటి వారికి కూడా చేసేటువంటి సహాయం అనేటువంటిది అలాంటిది కాదు. ఇది ఎవరో ఒక అతను లేటుగా రాకుండా ఉన్నందువలన అతని కొరకై దేవుని యొక్క డబ్బులో కొంత ఖర్చు పెట్టడం. మన యొక్క పరిస్థితి ఎలా రోజు రోజుకి దిగజారిపోతుందంటే, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క సన్నిధిని మనము నిలిచి ఉండవలసిన రీతిని నిలిచి ఉండకుండా దేవునికి భయపడినటువంటి పరిస్థితి మనలోనికి వచ్చినట్లయితే, మన ఇష్టానుసారంగా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటాము. ఇదిగోండి మేము ఫాలో అవుతున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని అక్కడ ఉన్నాయండి, చూడండి కావాలంటే మీరు వెళ్ళి అక్కడ చూసుకోండి అని చెప్పేటువంటి వాళ్ళు తయారవుతా ఉన్నారు. ఏమిటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమిటంటే, వీళ్ళ సొంతగా వాళ్ళు ఫ్రేమ్ చేసినటువంటి రూల్స్. ఇవన్నీ కూడాను ఎలా తయారైపోతున్నావంటే, రోజు రోజుకు పెరిగిపోతున్నట్లుగా ఉంటున్నవి. సంఘాల్లో ఎక్కడ చూసినప్పుడు సరే ఒకరికి ఒకరు పడనటువంటి పరిస్థితి నెలకొంటూ ఉన్నది. అక్కడ ఎలక్షన్స్ వచ్చినట్లయితే పోలీసుల్ని తీసుకుని వచ్చి, బయట ఈ సెక్యులర్ వరల్డ్ లో ఎలాంటి ఎలక్షన్స్ అయితే జరుగుతుంటాయో అలాంటి పరిస్థితిని వాళ్ళు కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంటూ ఉన్నది. కాబట్టి నీవును నేనును మన యొక్క సంఘములలో మన యొక్క పాత్రను ఒక విశ్వాసిగా, ఒక పాస్టర్గా, లేకపోతే సంఘములో ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఏ విధంగా నీ బాధ్యతను వహించేటువంటి వాడుగా నువ్వు ఉంటున్నావు? దేవునికి భయపడుతూ చేసేటువంటి పనిగానే నీవు దానిని చేస్తున్నావా, లేకపోయినట్లయితే నీ ఇష్టానుసారంగా చేసేటువంటి వాడుగా ఉంటున్నావా? ఈ మధ్య కొంతమందిని గురించి నేను ఆలోచిస్తూ ఉండినాను. వీరంతా కూడాను కొంత తిరుగుబాటు బావుట ఎగరేసినటువంటి వారు. వారు వెళుతున్నటువంటి ఆ యొక్క సంఘములలో ఆ పైన ఉన్నటువంటి వారిలో ఏదో తప్పులు ఉన్నాయండి, ఈ తప్పులన్నీ కూడాను వారిలో ఉండకూడనటువంటివి ఉంటున్నావండి, కాబట్టి ఇక్కడ మేము ఉండటం మాకు సబబ్గా లేదండి, మేము వెళ్ళిపోయి వేరే కుంపటి పెట్టుకుంటామండి, మా సొంత సేవ మేము చేసుకుంటామండి అని వెళ్ళిపోయి సొంత సేవలు వారు చేసుకుంటూ ఉన్నారు. సరే బాగానే ఉంది, వాళ్ళలో ఏదో తప్పులు పొరపాట్లు ఉన్నాయని వీళ్ళు చెప్పారు, వీళ్ళు బయటకు వెళ్ళారు, వీళ్ళు సొంత సేవ చేసుకుంటున్నాం అన్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారని నేను గమనించాను. తీరా చూస్తే ఇతరులలో ఏ తప్పిదములైతే ఉన్నాయని వీరు బయటకు వెళ్ళిపోయి సొంత కుంపటి పెట్టుకున్నారు, అదే విధమైన తప్పులు వీరు చేస్తూ ఉన్నారు. వారి పోకడ ఎలా ఉందో వీరి పోకడ అంతకు మించి ఉన్నది, ఏమాత్రం తగ్గలేదు. కాబట్టి నేను ఆలోచించాను, ఏంటి వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి? వాళ్ళలో తప్పులు ఉన్నాయని చెప్పారు, బాగానే ఉంది, చెప్పిన తర్వాత ఆ తప్పులు లేకుండా వీళ్ళు జాగ్రత్త పడాలి కదా. అయితే వీళ్ళు చేసేటువంటి సేవలు వీరి యొక్క ఆర్గనైజేషన్స్ లో సహితము ఇలాంటి తప్పులే ఉన్నాయి కదా అని నేను ఆలోచించాను. మనుషులు ఎలా ఉంటారంటే, వారు సాటిస్ఫై అయ్యేటువంటి వారుగా ఉంటారు. వారు డబ్బును గనక లక్ష్య పెట్టేటువంటి వారు అయినట్లయితే బలత్కారం చేసేటువంటి వారుగా ఉండగలరు. బలత్కారం చేసేటువంటి వారుగా ఉన్నట్లయితే దోచుకునేటువంటి వారుగా వారు ఉండగలరు. ఈ విషయములకు లోనైపోయినటువంటి వారు దేవుని సేవ చేసేటువంటి వారుగా ఉండరు, కానీ తమ సొంత పొట్టను దింపుకునేందుకు, తమ సొంత ఆశలను నెరవేర్చుకునేందుకు ప్రయాసపడేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి దినమందు మనం ఈ విషయములను జ్ఞాపకం చేసుకుంటూ మనం మన యొక్క జీవితంలో ఏ విధంగా ఉన్నాము? బలత్కారం అనేటువంటిది మన యొక్క జీవితంలో కనబడుతూ ఉన్నదా? దోచుకోవటం అనేటువంటిది కనబడుతూ ఉన్నదా? ధనమునందు లక్ష్య పెట్టేటువంటి స్థితి మనలో కనబడుతూ ఉన్నదా? దేవునికి నీవు భయపడేటువంటి వ్యక్తి అయినట్లయితే, నిజంగా నీ హృదయాంతరంగంలో ఆయనకు మాత్రమే భయపడేటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే, మనుషులు నీ వైపు వేలెత్తి చూపగలిగినటువంటి ఆస్కారం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. వారిని సహితము వేలెత్తి చూపేటువంటి వారు ఉన్నారు, ఎందుకంటే ప్రభువునే వేలెత్తి చూపినటువంటి వారు అనేక మంది ఆ దినములలో ఉన్నారు, ఈ దినములలో సహితం ఉన్నారు. ఆయన సమస్త విషయములలో శోధింపబడినప్పటికీ మన వలె కాక ఆయన పాపము లేనటువంటి వాడుగా బ్రతికినాడు. నాలో తప్పిదము ఉన్నదని మీలో నిరూపించగలిగినటువంటి వాడెవరు, ఎత్తి చూపగలిగినటువంటి వాడెవడు అని ఆయన సవాలు చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఆయనను సహా తప్పు పట్టాలని చూచినటువంటి వారు, తప్పు పట్టాలనేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వారు ఆ దినము నుండి ఏదైనా వరకు కొనసాగుతూనే ఉన్నారు. కాబట్టి ఒక మంచి వ్యక్తిని సహితము వేలైతే చూపేటువంటి వారు ఉంటూ ఉంటారు, కానీ చాలా తక్కువ మంది అలా చేసేటువంటి వారుగా ఉండి ఉంటారు. కాబట్టి మనలను మనం పరీక్షించుకొని మనం ఎలా ఉంటున్నాము, మనం విశ్వాసులమా లేకపోతే లోకస్తులమా, మన యొక్క జీవితంలో ఈ బలాత్కారం అనేటువంటిది, దోచుకోవటం అనేటువంటిది, ధనమనందు లక్ష పెట్టడం అనేటువంటి ఈ మూడు కూడాను ఏ స్థానమును కలిగి ఉన్నాయి, ఇవి ఉన్నాయా, ఏ స్థాయిలో ఉన్నాయి? ఒకవేళ లేకపోయినట్లయితే దేవుని నీవు స్తుతించవచ్చు, కానీ ఈ దినమందు నీకు లేవు కాబట్టి రేపటి దినమందు అవి ఉండవు అని నువ్వు చెప్పేందుకు లేదు. ఎప్పుడైనాను ఎక్కడైనాను ఏ విషయంలోనైనాను అవి నీలోనూ నాలోనూ చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా చోటు చేసుకునకుండునట్లుగా దేవుడు మనకందరకు సహాయం చేసి తన సన్నిధిలో నిలిచి ముందుకు సాగేటువంటి వారినిగా మనల్ని చేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి చిన్న వాక్యము నిమిత్తమై మీ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాము. మేము ఈ దినమందు స్థిరులమై ఉన్నాము కాబట్టి రేపటి దినము సహితము మేము స్థిరులమై విశ్వాసములో నిలిచి కొనసాగగలము అనేటువంటి ఆ యొక్క పిచ్చి నమ్మకము నుండి మమ్మల్ని విడిపించండి. మా హృదయాంతరంగములో బలత్కారం అనేటువంటిది, దోచుకొనుట అనేటువంటిది, ధనమునందు లక్ష్య పెట్టుట అనేటువంటిది, ఇవి ఏవి కూడాను మా హృదయాంతరంగంలోనికి చొచ్చి అక్కడే నిలిచినటువంటివిగా ఉండిపోయి మమ్మలను నిష్ప్రయోజకులనుగా చేయకనుకుంటున్నట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.